ప్రపంచంలో మూడు రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి అని మన భారతీయ ఆధ్యాత్మిక చెప్తుంది. ఒకటి ఆధునిక వైజ్ఞానికులు వాడుకుంటున్నారు, దాన్ని ఎలక్ట్రిసిటీ అంటాం మనం. యోగ భాషలో దాన్ని మూల ప్రకృతి అంటాం. సీక్రెట్ డాక్టర్ అనేటటువంటి రష్యన్ వనిత అయినటువంటి మేడం లావెట్స్కీ రాసినటువంటి పుస్తకంలో దాన్ని ఫోహట్ అన్నారు. ఆచరణ యోగ్యమైనటువంటి ఆధ్యాత్మిక జీవిత విధానం గురించి చెప్తూ ఇది నేను చెప్తున్నాను. అంతేత ఆచరణ యోగ్యమైనటువంటి ఆధ్యాత్మికత మూడు శక్తులు మీరు ఉపయోగించుకుంటే చేయగలుగుతారు. దానినే మన వేదాంతము మూడు గుణాలను కూడా చెప్పింది, సత్వ రజ తమ గుణాలు. ఆచరణ చేయటానికి ఎలాగా అని చెప్పేటటువంటిది స్వామీజీ మళ్ళీ 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 మిమ్మల్ని అడిగింది. అదే మీరు ప్రశ్నించుకోండి, అసలు మీ జీవిత విధానము మన సంస్కృతికి అనుగుణంగా ఉందా లేదా. మన సంస్కృతి అనేటటువంటి మాటతో హిందూ సంస్కృతి అనేటటువంటి భావము నేను కలగజేస్తే చాలా తప్పు చెప్పాను. నేను హిందూ సంస్కృతి గురించి మాట్లాడుతుంది, శాశ్వత సనాతన నిత్య నూతన సంస్కృతి గురించి మాట్లాడుతున్నాను. దానికి హిందూ సంస్కృతి అనే పేరు కూడా ఉన్నది. శాశ్వతమైనది, సనాతనమైనది, నిత్య నూతనమైనది, అది మన భారతీయ సంస్కృతి. మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి శక్తి ఉపాసన మనం మర్చిపోయాం. వివేకానంద మద్రాసులో ఒక యూనివర్సిటీ స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నప్పుడు స్వామీజీ మమ్మల్ని ఏం సాధన చేయమంటారు అంటే మీరు ఫుట్బాల్ ఆడుకుండరా అన్నది ఆయన. ఎందుకంటే శక్తిహీనులైనటువంటి బలహీనులైనటువంటి వ్యక్తి జీవత్సవాల లాగా వాళ్ళ జీవితాన్ని అతిభారంగా గడుపుతూ ఉన్నటువంటి వ్యక్తులు వారికే ఉపయోగపడరు, ఇంకా ప్రపంచానికే ఉపయోగపడతారు. దాని గురించి నేను చెప్తూ మూడు రకాల శక్తుల గురించి చెప్తున్నాను. మూల ప్రకృతి అనేటటువంటి ఏ శక్తి అయితే యోగ శాస్త్రాలలో చెప్పబడి ఉన్నదో అది ఆధునిక వైజ్ఞానికులు విద్యుత్తుగా కనిపెట్టారు. ప్రకృతి యొక్క మూల కణములో పాజిటివ్ కరెంటు నెగిటివ్ కరెంటు ఉంది. అతి చిన్నదైనటువంటి పరమాణు హైడ్రోజన్ అంతే పాజిటివ్ నెగిటివే. సూర్యుడు కూడా ఆ హైడ్రోజన్ కణాలతో నిర్మించబడ్డాడు అన్నది నీటి శాస్త్రము చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ శక్తిని మనం ఉపయోగించుకుంటున్నాం, ఫ్రిడ్జ్గా కానీ, టీవీగా కానీ, కంప్యూటర్గా కానీ, ఇవేమైనా ఈనాడు మనం ఉన్నటువంటి సివిలైజేషన్లో ఎలక్ట్రిసిటీ లేకపోతే మొత్తం సివిలైజేషన్ ఠప్. ఇంకా మనం ఏం చేయలేం. అదే మూల ప్రకృతిని ఉపయోగించుకునేటటువంటి స్థితిలో ఉన్నాం మనం. కానీ భారతీయ యోగ శాస్త్రం ఇంకా రెండు శక్తుల గురించి చెప్తుంది, ఒకటి ప్రాణశక్తి, రెండవది కుండలిని శక్తి. ఈ రెండు శక్తుల గురించి పేర్లు అయితే మనం విన్నాం. ప్రాణశక్తి గురించి, ఈ ప్రాణాయామాల గురించి కొంచెం కొంచెం తెలుసు. కుండలిని గురించి అసలు ఏమీ తెలియదు. సైంటిస్టులకి కొంతమందికి అక్కడక్కడ అలాంటి శక్తి ఉన్నదేమో అని ఒక భ్రమ కలుగుతుంది విదేశీ వైజ్ఞానికులకు. కుండలిని అనేటటువంటి ఒక శక్తి ఏదో ఉంది అనిపిస్తుంది వాళ్ళకి. కానీ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ముఖ్యంగా దాని గురించి ఉందేమో అని చెప్పినటువంటి శాస్త్రజ్ఞుడు ఐన్స్టీన్. దాని గురించి అంతకంటే చాలా సంవత్సరాల ముందు చెప్పినటువంటి వాడు న్యూటన్. ఇందుకే పేర్లు చెప్తున్నాము అంటే మన యోగులు చెప్తారంటే మీకు నచ్చదు, న్యూటన్ ఐన్స్టీన్ చెప్పాడంటే మీరు కాస్త ఏదో చెప్తున్నాడేనా అని వింటారు. అందుకు ఈ మొత్తము ఆధ్యాత్మిక జీవిత విధానము అంటే పంచతత్వాలను, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు సహాయంతో ఉపయోగించుకుంట. అది గుర్తుంచుకుంటే ఏ వయసులో ఉన్న వాళ్ళైనా దీన్ని ఆచరించవచ్చు. ముసలాళ్ళం అయిపోయి ఇంట్లో వాళ్ళు వృద్ధాశ్రమాలకి పంపించేస్తారేమో అని భయంతో వాళ్ళకి అడ్డు తగలకుండా ఎక్కడో మారుమూల కూర్చొని చేసేటటువంటి సాధనలు కావు మన భారతీయ సాధనలు. రామాయణం అంతా కూడా రామరావణ యుద్ధం మీద ఆధారపడింది కదా. రామాయణం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? రామరావణ యుద్ధం. మహాభారతం అనగానే మనకు గుర్తించేది ఏంటి? మహాభారత యుద్ధం. అంటే మనకి ఆధారభూతమైనటువంటి ఆ గ్రంథాలు మూల కూర్చోమని చెప్పటమే. నీకు అవగాహన అయినటువంటి సత్యాన్ని నువ్వు ఆచరిస్తూ ఆచరించని వాళ్ళ చేత ఆచరింప చెయ్యి, దాన్ని శిక్షణ అంటాం. శిక్ష అంటాం. శిక్ష అంటే నీకు తెలుసు కదా రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి విద్య, రెండోది దండన. అంటే దండన లేకుండా శిక్షణ లేదు. మనకి ఏదైనా చెప్పదలుచుకున్న ముందు మనం ఆచరిస్తూ ఆచరిస్తూ చెప్పాలి తప్ప నేను ఆచరించాక చెప్తానంటే ఇప్పుడు నీకు అందరూ అడుగుతుంది. అది కూడా గుర్తుంచుకోండి. ఈ భావము ముందు భారతీయ సంస్కృతి యుద్ధ భూమిలో ఎలా ఆచరించాలో చెప్పే సంస్కృతి తప్ప జీవితము నుంచి పారిపోయేటటువంటి సంస్కృతి కాదు. యుద్ధం చేసేటటువంటి సంస్కృతి కానీ ఆదర్శాలకి, నీకు కావలసిన దాన్ని ఇతరుని కొట్టి తీసుకోవటానికి కాదు. యుద్ధం ఎందుకు చేయాలి అంటే నువ్వు నేర్చుకున్నటువంటి ఆదర్శాలను, మన సంస్కృతి చెప్పినటువంటి ఆదర్శాలను ముందు నువ్వు ఆచరిస్తూ ఇతరుల చేత ఖచ్చితంగా నువ్వు ఆచరింప చేయాలి. ఈ ఆచరింప చేయటానికి మన కోరికలను ఒక రూపకల్పనలో తెచ్చుకోవటానికి, ఆ కోరికలు తీర్చుకోవటానికి మన భగవద్గీత ఒక సూత్రాన్ని అందించింది. సహయజ్ఞ ప్రజా సృష్టి పూర్వవాచ ప్రజాపతి అనేన ప్రతవిశ్వం మేషవో సృష్ట కామసు. యజ్ఞ విధానాన్ని కనుక నువ్వు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు కోరికల్ని పిండుకోవచ్చు. ఒక్కోరికి కోరుకో, రెండు కోరికలు కోరుకో అని ఏమంటనే. మనం కామధేనువు, కల్పవృక్షము, పరుశువేది గురించి చెప్పుకుంటూ ఉంటాం. చేస్తే కోరికల్ని చంపుకోమని చెప్పటమే, కోరికల యొక్క దిశను కరెక్ట్ గా ఉంచుకోండి. కోరుకోవటం చేత కాకపోతే మీ దగ్గరికి స్వయముగా పార్వతి, విష్ణువు, శివుడు వీళ్ళందరూ వచ్చినా కూడా మీరు కోరుకోలేదు. చిన్నప్పుడు మా తాతగారు ఒక కథ చెప్తూ ఉండేవారు. శ్రీశైలం అడవుల్లో శివానప్రస్థ ఆశ్రమ స్టేజ్కి వచ్చినటువంటి దంపతులు కొంతమంది జపం చేసుకుంటున్నారు. ఇద్దరు అంటే ఒక దంపతి భార్యాభర్తలు చాలా బాగా చేసుకుంటున్నారు సాధన. సన్యాసాశ్రమంలోకి వచ్చారు. అంటే ఎన్నేళ్ళు తపస్సు చేస్తున్నారు విన్నారా? మా స్వామీజీ చెప్పింది అంటే 25 సంవత్సరాలు చేస్తున్నారు. చేసుకున్నాక శివుడు పార్వతి దర్శనం ఇవ్వలేదు. కానీ పార్వతీదేవికి జాలేసింది. అసలు వెళ్దాం రికమెండ్ చేసింది. పెద్దవాళ్ళు అయిపోయారు, 75 ఏళ్ళు దాటిపోయాయి, వాళ్ళని అనుగ్రహిద్దామని. ఇంకా శివుడు అన్నట్ట టైం రాలేదు. అనుగ్రహించేద్దాం మనం, మన చేతిలో పని కదా, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్ట. సరే 75 ఏళ్ళు వచ్చేసి చేతిలో కాళ్ళు వండుతున్నాయి, ముసలాళ్ళు అయిపోతారు, శరీరం ఎండిపోయింది, చూపు అంటలేదు. ప్రత్యక్ష అయ్యారు శివుడు పార్వతి. కోయవాళ్ళు పనులు సరే ముందు వాళ్ళు గుర్తించలేదు శివుడు పార్వతిని. మనం భక్తుల కథ చదువుతాము. భగవంతుడు దర్శనం ఇచ్చినప్పుడు భక్తులు కూడా మిస్ అవుతున్నారు అన్న సంగతి గమనించారా మీరు? ఎందుకు మిస్ అవుతున్నారు? కోయవాళ్ళ రూపంలో వచ్చాడు కనుక, మెళ్ళో పావులు వేసుకుని, డమరు వేసుకుని, త్రిశూలం వేసుకుని వచ్చుంటే గుర్తించలేము. ఏ నాటకాల కంపెనీ నుంచో వచ్చామంటారు. మనతో పెద్ద కూడా వాళ్ళు నిజస్వ రూపంతో వచ్చినా గుర్తించాం. సరే అసలు మారు వేషాల్లో వస్తే అసలు గుర్తించాం. ముఖ్యంగా భద్రాచలం లాంటి క్షేత్రాలలో, ఈ దేవాలయాలలో, మన భారతీయ దేవాలయాలలో అనేక మంది మహర్షులు, అనేక మంది దేవతలు నిరంతరం సంచరిస్తూనే ఉంటారు. కానీ నిజంగా ఎవడైనా ఒక హనుమంతుడు వేషం వేసుకుని వచ్చి ఉన్నాడు అనుకోండి, అక్కడ హనుమంతుడే వచ్చిన్నాడు అనుకోండి, మీరు హనుమంతుడు అనుకుంటారా, వేషధారి అనుకుంటారా? ఎందుకు ఇదంతా చెప్తున్నాను? మన దృష్టికోణము మారితే తప్ప స్వయముగా భగవంతుడు మారు వేషంలో వస్తే అసలు గుర్తించలేము, వేషం వేసుకుంటే నటిస్తున్నాడు అనుకుంటాం. ఇంతకీ పరిస్థితి అర్థమైంది ఎక్కడ సంగతి, శ్రీశైలం అడవుల్లో కోయ వేషంలో శివపార్వతులు వచ్చి మిమ్మల్ని అనుగ్రహిస్తానురా అన్నారు. సరే చెప్పుకున్నారు వాళ్ళు, నువ్వు నన్ను గుర్తించలేదయా మేము వచ్చామని. సరే ముందు లేడీస్ ఫస్ట్ అని పార్వతీదేవి భార్యకి వరవిస్తా ఉంది. వృద్ధ బాగా పండిపోయి శరీరం ఊపిగ్గా లేనట్టు, అంటే నేను నా భర్తకి సేవ చేసుకోలేకపోతున్నాను, చేత మళ్ళీ నాకు కాస్త ఏమనో అదే వస్తే నా భర్తకి సేవ చేసుకోగలను కదా అనుకుని, ఆవిడ ఏమడిగింది అంటే నేను మళ్ళీ యవనంతో ఇదివరకు ఉన్నటువంటి జీవసత్వాలతో వచ్చేయాలి అంటే సభాస్తు. వీడికి కోపం, నేను పక్కనుండగా ముసలాన్ని ఈవిడేమో యవనవతి అయిపోవాలా అని శివుడు వరదానం అడిగినప్పుడు ఏమన్నాడంటే మళ్ళీ ఈవిడ గారు ఏమైపోవాలి యథాస్థితికి వచ్చింది. అంటే పార్వతీదేవి వరం ఇచ్చింది, శివుడు వరం ఇచ్చారు, చివరికి ఎక్కడున్నాం మనం? మరి మనం సాధనలు చేస్తున్నప్పుడు అదే స్థితి ఉంటుంది అంటే ఇలాంటి పరిస్థితి ఏదైనా ఉందేందో గమనించుకోండి తప్ప, మీ సాధనలో లోపాలు ఉన్నాయా లేకపోతే మీ గురువుకి చెప్పింది మీ గురువు మీకు చెప్పవలసింది చెప్పలేదా, ఏమీ లేదు, అంతా చాలా స్పష్టంగానే పుస్తకాల్లో కూడా రాసి ఉన్నాయి. లోపం అర్థమైంది ఎక్కడో, మనకి కోరుకోవటము చేత కావటము లేదు. ఈ కోరుకోవటానికి చేత అయినటువంటి విధానాన్ని యజ్ఞము అంటారు. యజ్ఞము అంటే తెలిసి అడిగేది అని. యజ్ఞ, య అంటే ఎవడవుతే, జ్ఞ అంటే తెలుసుకుని అడుగుతాడు. చేత యజ్ఞ విధానము అంటే కేవలము మీరు ఇటుకలు పెట్టి సమిధలు పెట్టి స్వాహాని మంత్రాలతో వేయటమే కాదు, జపము కూడా యజ్ఞమే. అందులో శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తాడు, యజ్ఞాన జప యజ్ఞోస్మి అంటే ఇప్పుడు అర్థమైంది ఏంటో, జపము తెలుసుకుని చేయాలి మీరు. ఇదంతా దీనికి ఆధారమైనటువంటి ఒక విశేషమైనటువంటి ప్రక్రియ ఉన్నది, సహ యజ్ఞ ప్రజాసృష్వ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసరిష్వధ్వం ఏషవో స్త్రిష్టకామధుక్. అంటే ఏది అడగాలో ఏది అడగకూడదో తెలిసి మనం ఏది అడగాలో తెలియజెప్పేవాడు ఎవడు, గురువు. అంటే గురువు మాటమే, గురువు యొక్క మాటే యజ్ఞ విధానం. సిద్ధి సాయి జీవిత చరిత్ర మనం చదువుతున్నప్పుడు ఈ విషయం కాస్త స్పష్టమవుతుంది మనకి. తవుతారు ఈ బాలుడు ఎవరు అని అడిగినప్పుడు గణాచార్య ఏమంటాడు అంటే, మీరు ఇక్కడ తవ్వండి అంటాడు. తవ్వుతే అక్కడ ఏం కనిపిస్తాయి, నాలుగు దీపాలు కొన్ని ఇటుకలు కనిపిస్తాయి. ఇటుకలతో యజ్ఞకుండి తయారవుతుంది. సిద్ధిసాయి ఏమని చెప్తాడు దాన్ని, ఇది నా యొక్క గురుస్థానం. ఇంత మన జీవాత్మిక విద్యలో కావలసింది అంటే జీవించేటటువంటి విధానము, ఆధ్యాత్మిక విద్య అంటే మన సంస్కృతి అంటే ఏమిటో తెలుసుకుని మీరు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, చర్చకి వెళ్ళండి నో ప్రాబ్లం. కానీ ఎప్పుడు వెళ్ళాలి, మీకు వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకి జవాబు ఇచ్చేటటువంటి జ్ఞానం, లేకపోతే ముందు మీరు కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేసి అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు. ప్రతి గురుస్థానాలు మన వాళ్ళ ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండాలి. ఈ గురుశ్రద్ధగా అర్థం చేసుకోండి, గురువు యొక్క స్థానము. టీవీలో ఈ టీవీ ఛానల్ ఉంది, జెమిని ఛానల్ ఉంది, రకరకాల ఛానల్స్ ఉన్నాయి. ఈ ఛానల్స్ ఏవి టీవీలో లేవు, ఎక్కడి నుంచో అవి ప్రసారితమవుతాయి. కానీ మీరు మీ టీవీని కనుక కరెక్ట్గా ట్యూన్ చేసుకోగలిగితే మీకు కావాల్సిన ప్రోగ్రామ్ వస్తుంది. ఈ గురుస్థానం ఆ పని చేస్తుంది. అంటే ఏంటి, మన యొక్క మూలాధార మణిపూరక చక్రాలు అనాహత చక్రంతో కలిసి ఆజ్ఞా చక్రంలోకి వెళ్ళాలి, అది యజ్ఞ ప్రక్రియ. మీరు ఈ పదాలు విని నేనేదో యోగం గురించి మాట్లాడుతున్నాను అని అనుకోవద్దు. నేను యోగం గురించి ఏమీ మాట్లాడటం లేదు, మీరు ప్రతిరోజు చేసేటటువంటి పని గురించి చెప్తున్నాను. చెప్తున్న మాటలు మాత్రము యోగ భాషలో చెప్తున్నాను. నేను మీ యొక్క మూలాధారము మణిపూరకముతో కలిసి అనాహత ఆజ్ఞాచక్రాలలోకి వెళ్ళాలి. ఇసుక అనే దీపము అనేటటువంటిది, అనాహతము అనేటటువంటిది ఉద్గతి, ఆజ్ఞాచక్రము అనేటటువంటిది ఏంటంటే గురువుకి సమర్పణ. అడుగుతారు అంటే మేము మా గురువుకి సమర్పణ చేసుకోలేకపోతున్నాం మాస్టారు, నాకు సమర్పణ కావాలి చెప్పండి, మన అంత అబద్ధాలు కోరులు ఎవరు లేరు అని నా ఉద్దేశం. ఎందుకంటే నాకు చాలా మంది అంటారు మాస్టారు మేము కూర్చుంటే జపం చేయడానికి కూర్చోదని, అదేంటో అసలు కూర్చోలేకపోతున్నాం అండి, 2 నిమిషాలు కూర్చుంటే 3 నిమిషాలు కూర్చుంటే మనసు అలా వెళ్ళిపోతుందండి, స్థిరత్వం లేదండి, ఎలా చెప్పండి, ఎందుకమ్మా అబద్ధాలు చెప్తారు, మరి 3 గంటల సేపు సినిమా హాల్లో ఎలా కూర్చోలేదు, దోమలు కుడుతూ ఉంటే మళ్ళా 40 రూపాయలు ఎదురిచ్చి మళ్ళా 40 రూపాయలు ఇంచింత టైం వేస్ట్ చేసుకుని 3 గంటలు కూర్చున్నటువంటి వ్యక్తి, మీరు భగవత్ సాన్నిధ్యంలో కూర్చోలేము అంటే అర్థం ఏంటో తెలుస్తే మీకు ఇష్టంలో ఎందుకు కూర్చోలేదు, ఇష్టం ఉంది కనుక అంచేత ఇది మిమ్మల్ని మీరు చెప్పుకోండి. నేను ఇవాళ నేను చెప్పాను మీరు కూర్చోలేకపోతున్నారు అంటే మీ చేతకాంతనం కాదు, అది మీకు ఇష్టం లేదు, అది ఇష్టం ఉండదు కూడా, కానీ అంత టైం ఇవ్వండి ఆ విద్య నేర్చుకోవడానికి. ఒకసేపు 5 నిమిషాలు దేవుడి దగ్గర కూర్చుని మేము కూర్చుంటామంటే విద్య ఏ విద్య రాదు, మా ఆధ్యాత్మిక విద్య కూడా రాదు. ఎవరైనా మీరు ఒకసారి అనుకోండి వచ్చేస్తుందంటే అంత ఉపయోగించండి. సో బెర్నార్డ్ షా ఏమన్నాడు, ద మోస్ట్ ఇట్ యు హ్యావ్ కామన్ సెన్స్, మిగతా అన్ని సెన్స్ కామన్ సెన్స్ ఉండదు అని. ఆధ్యాత్మిక విద్యలో అది మనం నిరూపిస్తున్నాం. మనం ఎలా నిరూపిస్తున్నాం, ఒక భర్త చాలా ఆనందించింది, ఎప్పుడు ఏ ప్రజెంట్ తేనట్టు వజ్రాల నెక్లెస్ తీసుకుని ఇచ్చాడు, చాలా ఆనందించింది. 2వ రోజు వాడి జేబులో రసీదు ఉంది, వజ్రాల నగ రసీదు, ఎంత అంటే 15 రూపాయలు కొన్నట్ట. అది వజ్రాల నగ కాదు కదా, అదేంటది నకిలీది, అంటే అసలైంది ఎప్పుడు ఏంటవుతుంది, మీరు చాలా ఖరీదు పెట్టి కొనుక్కోవాలి. అన్నిటికంటే కాస్ట్లీయెస్టేది ఏంటి అంటే ఆధ్యాత్మిక విద్య. అదేదో 5 నిమిషాలు 3 నిమిషాలు మీరు ఒక అగరొట్టి వెలిగించేసి ఒక దీపం వెలిగించేసి లేకపోతే ఇంకోటి నవ్వడం అక్కడ కూర్చోబెట్టి చేయించి అలా జరుగుతుంది. గోదానం చేస్తే పితరులు వైతరణ్యం అనేది దాస్తారు అన్నది శాస్త్రము, అది కరెక్ట్ కూడా. కానీ మనం గోదానం ఎంత చేస్తాం, రూపాయి పావులతో చేస్తాం. రూపాయి పావులతో నాకు తెలిసి ప్లాస్టిక్ గుర్రం కూడా రాదు, ప్లాస్టిక్ ఆవు కూడా రాదు. మరి మీరు రూపాయి పావులతో మీ వాళ్ళు వైతాడిని దాటించారని ఎలా అనుకుంటున్నారు, అర్థమైంది. ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎంత తప్పులు చేస్తాము, యూ హ్యావ్ టు పే. నువ్వు ఏది నేర్చుకోవాలనుకున్నా కూడా దానికి కావలసినటువంటి శ్రమ మీరు పడాలి. ఇంకా ఆధ్యాత్మిక విద్యలో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఇది సమర్పణ గురించి చెప్తున్నాను. సమర్పణ భావం చాలా ముఖ్యం, అది మాకు రావటం లేదు అని చాలా అడుగుతారు, చాలా మంది అడుగుతారు. కానీ ఏ విద్య నేర్చుకున్నా సమర్పణ భావం ఉండాలి. ఏ అని మీరు ఒక అక్షరం నేర్పారు, ఇలాగే ఎందుకు రాయాలి అని వాడు అడిగాడు అనుకోండి, లేకపోతే నేను ఇలా ఏ రాయను నేను ఇలా రాస్తాను అన్నాడు అనుకోండి, ఏమవుతున్నప్పుడు అంటే ఆ అక్షర జ్ఞానం రావాలన్నా ఏ భావం ఉంది మీలో, సమర్పణ భావం ఉంది. న్యూటన్ ఇలా చెప్పాడు, మీరు బట్టి కొట్టేసి దాని ప్రకారం నడుచుకుంటున్నారు కదా సైంటిస్టులు అందరూ. ఐన్స్టీన్ ఎలా చెప్పాడు, దాని ముందు బట్టి కొట్టి దాని సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని దాన్ని ప్రాక్టికల్స్ లో మనం పెట్టుకుంటాం. మరి ఆధ్యాత్మిక జగత్తులో మనకి సిద్ధాంతము తెలీదు, ప్రాక్టికల్స్ తెలీదు. నిజంత మొట్టమొదట నేను మీకు అందరికీ ఇచ్చేటటువంటి సలహా ఏంటి అంటే, మన వాళ్ళందరి ఇళ్లలో కూడా గురుస్థానాలు ఉండాలి. అంటే ఏముండాలి, 12 ఇటికలు 4 దీపాలు 5 దీపాలు 5 అగరత్తులు ఉండాలి. ముందు థర్మామీటర్ లేకుండా, బీపీ ఆపరేటర్స్ లేకుండా, ఆపరేషన్ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా సర్జరీ ఏం చేయగలరు. జ్ఞానం ఒకటి ఉంటే సరిపోదు, దానికి కావాల్సినటువంటి పనిముట్లు ఉండాలి. మన భారతీయ ఆధ్యాత్మికతలో పనిముట్లను మర్చిపోయి కట్ చేసి 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 చివరికి అసలు పనిముట్లు ఎలా ఉపయోగించుకోవాలో మర్చిపోయాం. ఇసుకలు అనేటటువంటిది గాయత్రి మంత్రానికి ఆధారము అని 6000 సంవత్సరాల నుంచి ఈనాడు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఒక సంస్థ ఉన్నది. ఆ సంస్థలో శ్రీకృష్ణుడు కూడా మెంబరే. ఆ సంస్థ యొక్క ఆధారం ఏమిటి అంటే ఇమం వివత్సతే యోగం ప్రోక్తవానహమవ్యయం. ఈ యోగ విద్యను నేను మొట్టమొదట సూర్యుడికి నేర్పాను. అంటే ఈ యోగ విద్య మీకు తెలియాలి, ఈ జీవనీ విద్య మీకు తెలియాలి, ఈ సంజీవనీ విద్య మీకు తెలియాలి అంటే మీకు తెలియాల్సింది ఏంటంటే సూర్యుడి యొక్క యోగ విద్య ఏమిటో తెలియాలి. మనకిప్పుడు సూర్యుడి దగ్గర నుంచి ఏం తెలుస్తుంది అంటే వేడి వస్తుంది. ఇంకోటి ఏం తెలుసు, బయోకెమిస్ట్రీ వాళ్ళకి కొంచెం తెలుస్తుంది విత్తనాలు కానీ అవి కానీ. ప్రస్ఫుటించాలి అంటే సూర్యుడు ఉండాలి, నీరు ఒక్కటే ఉంటే సరిపోదు. కానీ ఆ చిన్న విత్తనంలో అనేక విత్తనాలు రాగలిగేటటువంటి శక్తి ఎలా ఉన్నది అన్నది బోటనిస్ట్ కూడా ఈనాటికి తెలియదు. ఓ మామిడి పండు తిన్నావు, టెంక నాటావు, ఎన్ని మామిడి పండ్లు వస్తాయి? దాంతో కొన్ని వందలు వస్తాయి. మళ్ళీ దాన్ని నాటితే కొన్ని వేలు. అలా ఎంతవరకు వెళ్ళిపోవచ్చు? మనుషులు ఉండటానికి వీలు లేకుండా మొత్తము పృథ్వీ అంతా మామిడి చెట్లతో నిండిపోవచ్చు. కానీ మీరు ఉపయోగించుకునేది ఏది? ఒక్క మామిడి విత్తనే. ఈ మల్టిప్లికేషన్ ఏకోహం బహుశ్యామ, ఆ ఒకటి అనేకంగా ఎలా అవుతుంది అనేటటువంటి సూర్యుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆ శక్తిని మనం మర్చిపోయాం. కానీ ఇటు రామాయణాన్ని మీరు చూసుకున్నా, ఇటు భారతాన్ని మీరు చూసుకున్నా, అందులో చాలా ప్రముఖంగా మనకు కనిపించేటటువంటి ఏంటిదంటే సూర్యుడి యొక్క శక్తిని ఉపయోగించుకోవటం. అక్షయపాత్ర కావాలి, మహాభారతంలో ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది. శమంతకి మనం ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది. రావణాసురుడితో యుద్ధం చెయ్యాలి అంటే ఏం నేర్చుకోవాల్సి వచ్చింది? ఆదిత్యుడు ఏం నేర్చుకోవాల్సి వచ్చింది. అంటే ఈ మొత్తము సృష్టి అంతటికీ కూడా, ఈ దేవతలందరికీ కూడా ఆధారభూతమైనటువంటి ఆ సూర్యుని యొక్క శక్తిలో ఉన్నటువంటి ప్రాణకుండలిని శక్తులు ఇప్పుడు మన ఆధ్యాత్మిక విద్య ద్వారా బయటికి రావాలి. అందుకే ఇది చెప్తున్నాను నేను. నిజంగా మీకు కనుక ఆధ్యాత్మిక విద్యలో అభిరుచి ఉంటే, మన ఇంట్లో చిన్న చిన్న బాధలు చిన్న చిన్న కష్టాలు పోగొట్టుకోవటానికి ఆధ్యాత్మిక దగ్గరికి వెంట రాకండి. తస్మాత్ యోగీ భవార్జున, మహాభారత యుద్ధంలో కూడా నువ్వు యుద్ధం చెయ్యని చెప్తూ కూడా శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి ఛాలెంజ్ ఏంటి అంటే నువ్వు యోగివి కానీ యోగ విద్య అంటే ఏంటి? సూర్యకిరణ విద్య. ఇమం వివత్సతే యోగం ప్రోక్తవానమ వ్యయం సకాలేన మాత యోగం నష్టపరంత. భావార్థం అవుతుందా? అంతేత మన భారతీయ సంస్కృతికి ఆధారమైనటువంటి ఆ సూర్యోపాసన యొక్క అవగాహన మనకి రావాలి. అందువల్ల ఆ సూర్యోపాసనకి ఆధారమైనటువంటి గాయత్రిని ఛందస్సుల్లో నేను అన్నాడు, భగవద్గీతలోని అన్నాడు ఈ మాట. యోగ విద్యను నేను మొట్టమొదటి సూర్యుడికి చెప్పాను. ఈ సూర్యుడికి యోగ విద్య చెప్పినటువంటి నా యొక్క చేతనత్వం అంతా ఎందులో ఉంది అంటే గాయత్రి మంత్రంలో ఉంది, సూర్యుడి యొక్క మంత్రంలో ఉంది. ఈ సూర్యుడి యొక్క శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పేదే యజ్ఞకుండము. సూర్యుడికి యజ్ఞకుండాలకి ఉన్నటువంటి సిమిలారిటీస్ మనం మర్చిపోయాం. ఇంకోటి ఏంటి మనం నేర్చుకోవాలి? దేవాలయాలకి ప్రతిరోజు వెళ్ళాలి మీరు. అది ఒక అన్నం టిఫిన్ తినటం కంటే ముందు చాలా ముఖ్యమైనటువంటి నిత్య కార్యక్రమము అని మీరు చేసుకుంటేనే ఆధ్యాత్మికతకి మీరు ఏదైనా చేయగలరు. ఇంచేత ఆధ్యాత్మిక విద్యలో మీరు ముందుకు వెళ్ళాలి అంటే ముందు మీలో ఉన్నటువంటి పాపాలు పోవాలి. ఆధ్యాత్మిక విద్యలోనే కాదు, అసలు మీకు ఆపరేషన్ చేయాలన్నా కూడా ముందు మీకు పరిపూర్ణంగా క్లీనింగ్ చేస్తాడు. యాంటీబయాటిక్ గా కంప్లీట్లీ క్లీన్ అట్మాస్ఫియర్ లో తప్ప ఆపరేషన్ చేయలేము భౌతిక శరీరానికి. ఇంకా మనస్సుకి సంబంధించినటువంటి జీవించే కళ చెప్పేటటువంటి ఆధ్యాత్మిక విద్య పరిపూర్ణమైనటువంటి నీట్నెస్ లేకపోతే నేర్చుకోలేదు. యాని కానిక పాపాన్ని జ్ఞాత అజ్ఞాత కృతానిక తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే. ప్రదక్షిణలు అనేటటువంటిది యోగ విద్యకు ఆధారం. అణోరణీయాన్ మహతో మహియాన్ అనేటటువంటి సూత్రంలో కూడా హైడ్రోజన్ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ ఎలా తిరుగుతుందో, సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి, అంటే ఏంటి మీరు నేర్చుకోవాల్సింది, బ్రహ్మాండంలో ఏం జరుగుతుందో ఈ పిండాండం కూడా అలాగే ఉండాలి. కనుక దేవాలయం యొక్క ప్రదక్షిణలు చాలా అవసరం, అది మనం మర్చిపోయాం. ఇంట్లో చేసుకుంటామండి. ఏబిసిడీలు మీరు మీ పిల్లలకి నేర్చలేరా? మరి ఇంత డ్రెస్ వేసి మెడకేదో ఉగుతాళ్ళు తగిలించి కాలికి మేజోళ్ళు తగిలించి ఇవంతా చేసి మీరు కొన్ని వందల రూపాయలు ఫీజు కట్టి బస్సులకి ఫీజు కట్టి ఏం నేర్పిస్తున్నావు అక్కడ? ఏబిసిడీలు నేర్పిస్తున్నారు. మీరు నేర్పించలేరు అంటే ఏబిసిడీలు నేర్చుకోవటానికి విద్యాలయానికి వెళ్ళాలి అనే బుద్ధి ఉన్నటువంటి మనము దైవత్వాన్ని తెలుసుకోవటానికి దేవాలయాలకి వెళ్ళాలి అనేది ఎందుకు మర్చిపోతున్నామో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఏం తెలివితేటలతో మనము ఇది కరెక్ట్ అనుకుంటున్నాం? నేను చాలా సార్లు ప్రదక్షిణ చెప్పేంటి, మీరు ఇంటి డబ్బా మీరు చేసుకోవచ్చా మాస్టారు అని చెప్తారు. లేకపోతే ఏంటది ప్రదక్షిణ నమస్కారం చేయలేకపోతే ఏం చెప్తారు అది? ఆత్మ ప్రదక్షిణ నమస్కారం. నేను ఇలాగే తిరిగిస్తానండి సరిపోతుంది. ఏంటమ్మా వ్యాసాలు, ఆధ్యాత్మికత అంటే అంత విలువ లేనిది అయిపోయింది అది. మీకు చేత మొట్టమొదట ప్రదక్షిణలు ఉండాలి. యాని కానిచ పాపాన్ని జ్ఞాత జ్ఞాతకృతానిచ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే. ఫండమెంటల్స్ కి వెళ్లాల్సినటువంటి దుస్థితి కలిగింది మనకి ఇప్పుడు. అంటే దేవాలయానికి వెళ్ళి మూడు ప్రదక్షిణలు చేసుకుంటే చాలా మాస్టర్. 64లో గుంటూరులో ఉన్నాను నేను అప్పుడు. అప్పుడు డాక్టర్ చక్రవర్తి సినిమా రిలీజ్ అయింది. 7 గంటలకి స్టార్ట్ చేశాడు ఫస్ట్ షో మొదటి రోజు రిలీజింగ్ ఏదో ముహూర్తం. 7 గంటలకు వెళ్ళాం మేము, 5-6 గురు టికెట్ దొరకలే. మళ్ళీ 10 గంటలకు వెళ్ళాం, మళ్ళీ 12 గంటలకు వెళ్ళాం 2 గంటలకి, మళ్ళీ 6 గంటలకు వెళ్ళాం. రాత్రి నైట్ షోకి దొరికింది. అంటే ఒక సినిమా చూడటానికి హాల్ చుట్టూ ఎన్ని ప్రదక్షిణాలు చేశాను. కానీ భగవంతుడు మీ కోరికలన్నీ తీర్చేయాలి, మీరు కొబ్బరికాయ కొట్టేస్తే చాలు. అది కూడా మీరు తింటానికి, కొబ్బరికాయ కొట్టండి, దేవుడికి ఇవ్వడానికి కాదు. అసలు దేవుడికి మీరు ఏమిస్తున్నారని, ఏం సమర్పిస్తున్నారని, భగవంతుడికి ఏమిస్తున్నారు అంతా మీరే తింటున్నారు కదా ప్రసాదం పేరుతో. ఉత్తనే పేరు భగవంతుడికి చెప్తున్నారు కానీ భావం అర్థమవుతుందా? ఈ మార్పు రావాలి. మనము పిల్లల్ని విద్యాలయానికి వెళ్ళి ఒరే విద్యాలయంలో నువ్వు 4-5 గంటలు కూర్చో అక్కడ, మరి నువ్వు దేవాలయానికి వెళ్ళి అక్కడ సాధనలు చేసుకోవాలి. ఏ సాధనలు చేస్తున్నావు మనం? దేవాలయంలో ఎక్కడా సాధనలు జరగటం లేదు. సాధనలు చేసుకునేవాడికి డిస్టర్బెన్స్ వచ్చేటటువంటి రీతిలో దేవాలయాలు ఇప్పుడు ఉన్నాయి. ఏ విధంగా విద్యాలయాలలో ఇప్పుడు విద్య లేదు, అదేవిధంగా దేవాలయాలు దేవత్వం గురించి చెప్పేటటువంటి ఆధారం లేదు. కానీ ఏది ఉన్నా లేకపోయినా ప్రదక్షిణలు చేసుకోవటానికి మీకే అభ్యంతరం లేదు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా అందులో చెప్తున్నాను. అసలు అడుగు తీసి అడుగు వేస్తే రోగ నివారణ అవుతుంది అన్నదానికి పెద్ద ప్రూఫ్ ఈనాడు డాక్టర్లు. బీపీ వస్తే వాకింగ్ అంటారు, డయాబెటీస్ వస్తే వాకింగ్ అంటారు, హార్ట్ అటాక్ వచ్చిందంటే వాకింగ్ అంటారు, బ్లడ్ వెసల్స్ లో క్లాట్లు ఉన్నాయంటే వాకింగ్ అంటారు. వాకింగ్ అంటే అది కదా, యాని కానిచ పాపాన్ని జ్ఞాత జ్ఞాత కృతానిచ తాని సర్వాణి నచ్చింది ప్రదక్షిణాయాం పదే పదే. కానీ వాకింగ్ చేసేది ఏదో రోడ్ల మీద నడుస్తూ పక్క నుంచి ఒక కారు ఏదో వెళ్ళిపోతా ఉంటే మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. బయోకెమిస్ట్రీ చెప్పేది డాక్టర్ గా నాకు తెలుసు. ఒక్కసారి ఒక స్కూటర్ కిక్ కొడితే, ఒక్కసారి స్పార్క్ అయ్యి కాస్త ఫ్యూమ్ వచ్చి మళ్ళీ ఆగిపోతుంది. మొదటి కిక్ లో సాధారణంగా స్టార్ట్ అవ్వదు. కానీ ఆ ఒక్క కిక్ లో 400 కార్సినోజెన్స్ ప్రపంచంలోకి రిలీజ్ అవుతాయి. కార్సినోజెన్స్ అంటే నీకు తెలుసు కదా, క్యాన్సర్ ఇచ్చేటటువంటి కదా. ఏ డాక్టర్ నిన్ను అడగండి. అంటే మీరు కనుక ఒక మల్టీ ఫ్లాట్ లో ఉంటే, ఆ ఫ్లాట్ కింద కనుక కార్లు స్కూటర్లు ఉన్నాయంటే ప్రతిరోజు పొద్దున్నే మీకు ప్రసాదంగా ఏం లభిస్తుంది? కార్సినోజెన్స్ లభిస్తున్నాయి. మరి మీరు రోడ్డు మీద నడుస్తూ ఉంటే, మరి హాయిగా పవిత్రమైనటువంటి దేవాలయంలో మీరు ప్రదక్షిణలు చేసుకుంటే, ఆ 2 గంటల వాకింగ్ దేవాలయం చుట్టూ కనుక మీరు చేస్తే ఎంత లాభం అర్థమవుతుందా? కానీ రోడ్డు మీద నడుస్తూ ఉంటారు తప్ప దేవాలయం మీద నడవని ఎందుకో నాకు. ఇది చాలాసార్లు చెప్పాను నేను, ఎవడు వింటనే. కానీ నేను ఒకటే అన్నా, వినేవాళ్ళకి సిగ్గు లేకుండా నేను చెప్పింది వినకపోతే నాకే నా సిగ్గు తక్కువ. నేను సిగ్గు లేకుండా ఏం చేస్తాను? చెప్తూనే ఉంటా. ఎవడో ఒకడైనా వింటాడు కదా. అంతేత మరి రేపు నేను చూస్తా భద్రాచల గుళ్ళు ఎంతమంది తిరుగుతారు. అందులో మీ అదృష్టం అంత అద్భుతమైనటువంటి గుడి ఉంది. చేసుకోండి ప్రదక్షిణ. ఇది ఎన్ని రోజులు చేసుకోవాలి అని అడిగారు ఒకటి. నువ్వు అన్నం తింటున్నప్పుడు ఆ రోజు చేసుకొని అయినా అన్నం తిన్న రోజు చేసుకోకు అన్నా. ఎన్నో చేసుకో ఏంటా ప్రశ్న అసలు అర్థం ఉందా అసలు ఆ ప్రశ్నకి? ఆరోగ్యంగా ఉంటానైనా సుఖంగా జీవిస్తానైనా నీకు రోగాలు ఉండవునాయనా అని చెప్తే ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులేంటి? జీవితాంతం చేసుకోండి. అది అటువంటి నిర్ణయం ఉంటే తప్ప ఆధ్యాత్మిక జగత్తులో మార్పులు రావు. ప్రదక్షిణాలు ఒకటి చేసుకోండి. రెండవది గురుస్థానాల గురించి చెప్తున్నాను నేను. ఖచ్చితంగా మీరు 12 ఇటికలు మీ ఇంట్లో ఉంచుకోండి. ఈ 12 ఇటికల యొక్క సింబాలిజం మీరు అర్థం చేసుకోండి. సంవత్సరము అన్నటువంటిది యుగ యుగాలకి కూడా పనికొచ్చేటటువంటి యూనిట్. యూనిట్ అంటే తెలుసు కదా, కొలత కొలవాలి అంటే అడుగుల్లో కొలుస్తాం. అది 10,000 అడుగులు కావచ్చు, 70,000 అడుగులు కావచ్చు, 1 అడుగు కావచ్చు. కానీ 1 అడుగు ఉంటే కొలిచేస్తాం. అలాగే కాల ప్రమాణాన్ని కొలవటానికి 1 సంవత్సరం. కలియుగం చెప్పాలనుకున్నా 432,000 సంవత్సరాలు, కృతయుగం చెప్పుకోవాలంటే దానికి 400,000 సంవత్సరాలు. అంటే మనము కాలాన్ని కనుక అవగాహన చేసుకోవటానికి ప్రయత్నిస్తే దానికి ప్రమాణం ఏంటి అంటే సంవత్సరం. ఈ సంవత్సరంలో ప్రమాణం ఏంటి? 12 నెలలు. ఒక్కొక్క నెలకి ఒక్కొక్క ఇటిక చొప్పున మీరు 12 ఇటికలు కూడా ఆ సంవత్సరంతో మీరు ఒప్పుకోవాలి. దానికి ఇల్లు కట్టుకోవాలనుకోండి, ముందేం చేసుకుంటాం మనం? ఒక కాగితం మీద గీతలు గీసుకుంటాం. అందులో చెప్తాం ఈ డైనింగ్ రూమ్ ఇది 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 అంటే డైనింగ్ రూమ్ ఉందా? కానీ మీరు ఏదైనా డైనింగ్ రూమ్ లో మార్పులు తెచ్చుకోవాలంటే కట్టేసాక దాన్ని కూల్చేసే మారుస్తారు. ఎక్కడ మారుస్తారు? కాగితం మీద మారుస్తారు. అంచేత ఇటికలని కాల ప్రమాణంగా ఉపయోగించుకోగలగటం అనేది ఆధ్యాత్మిక విద్య. అందులో వేదాల్లో దీన్ని ఇష్టి అంటాను, యజ్ఞకుండ నిర్మాణం సంకేతం అది. నువ్వు దాన్ని ఉపయోగించుకునేటటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. అంచేత ఇటికలు కాలం కాదు, అది అందరికీ తెలుసు. కానీ కాల ప్రమాణాన్ని ఉపయోగించుకోవటానికి ఇటికలు ఉపయోగపడతాయి. అందుకే సిద్ధిస్థాయి చేతిలో కూడా అది ఎప్పుడు నడుస్తున్నా ఆఖరి పడుకున్న తల కింద ఇటిక ఉండేది. తెలుసా అది మీకు? అసలు ఎప్పుడు మీకు అర్థం ఎందుకు ఇటుకు ఉందో అని. కాలక్రమాణం ఇంకేంటే దైవత్వం కనుక మీరు అవగాహన చేసుకోవాలి అంటే విశ్వరూపాన్ని చూపించినప్పుడు అర్జునుడు అడుగుతాడు కృష్ణుని, ఇంతకీ ఆఖ్యాహి మీకో భవాన్ ఉగ్రరూపు, నువ్వెవడే నాయన, అజానత మహిమానంతవాదం, హే కృష్ణ హే యాదవ హే సఖేతి అన్నా నిన్ను. ఈ మహిమ నాకు తెలియలేదు, చూస్తూ ఉంటే ఇంత భయంకర మూర్తిగా ఉన్నావు నువ్వు. ఇంతకీ నువ్వు ఎవడు అంటే సింపుల్ గా చెప్పాడు కాలోస్మి. అంటే ఆ మొత్తము భగవత్ తత్వము భాగవత తత్వము దేని మీద ఆధారపడి ఉన్నది అంటే కాలం మీద ఆధారపడి ఉంది. కాలాన్ని ఎలా కొలవాలి అంటే ఇటికతో కొలవాలి. మనం కాలాన్ని మార్చుకోవచ్చు కనుక, మనకి గ్రహస్థితిలో కనుక ఒక 18 ఏళ్ల పాటు ఏదైనా మనకి ఒక గ్రహదశ భావం లేదు అంటే యజ్ఞం చేయించగలిగితే మీరు నవగ్రహ యజ్ఞము, ఆ 18 ఏళ్ళు మీరు ఆ యజ్ఞంలో జర్రమని లాగేయచ్చు. గ్రహశాంతి అయిపోయింది అంటాం. మర్చిపోయాం ఆ విద్య అంతా కూడా. ఆ జ్యోతిష విద్య యొక్క ఆధారమైనటువంటి యజ్ఞ విద్య. దీనికి మొట్టమొదట నేను చెప్పేది ఏంటంటే ముందు మీరు 12 ఇటికలు పెట్టేసుకోండి మీ ఇంట్లో, 5 దీపాలు వెలిగేసుకోండి. ఈ కాలంలో మధ్యలో వ్యక్తమై మళ్ళీ పరిసమాప్తం అయ్యేది కాలంలో ఏంటి అంటే ఈ శరీరం మధ్యలో వస్తుంది. దాని ముందు ఎక్కడుందో మనకి స్పష్టత లేదు. మధ్యలో ఈ కాల ప్రమాణంలో శరీరం ఉన్నది. దీని తర్వాత మళ్ళీ శరీరం కాలంలో కలిసిపోతుంది. ఈ కాలంలో కలిసిపోయేటటువంటి ఈ శరీరాన్ని కూడా జ్యోతిష్ శాస్త్రం 12 భాగాలుగా విభజిస్తుంది. మీనరాశి శరీరం కాళ్ళు అనుకుంటే మేషరాశి శిరస్సు అని చెప్తుంది. నిజత 12 ఇటికలు కూడా కాలానికి ప్రమాణము, ద్వాదశ రాశులకి ప్రమాణము. చేత కొంచెం కూడా మీలో నేను చెప్పిన దాంట్లో ఉన్నటువంటి సైన్స్ అర్థం అవుతే ముందు ఆ 12 ఇటికలు ఉంచుకోండి. ఒక రోజులో ఆవిడ ఇంజనీర్ అయిపోడు, జర ఒక రోజులో మీరు గ్రహశాంతి చేయించుకోలేరు, మీరు ఆ జ్ఞానాన్ని పొందలేరు. కానీ అసలు పుస్తకమే లేకుండా ఉంటే అట ఇంతకు ముందు 12 ఇటికలు మీ ఇళ్లలో ఉండాలి, కింద 6 ఇటికలు, పైన 6 ఇటికలు. వీటిని మిల్లిమిల్లిగా మీరు భాగవతం యొక్క 12 స్కందాలతో పోల్చుకోవటం నేర్చుకోండి. 12 స్కందాలు ఉన్నాయి అక్కడ భాగవతంలో. ఆ 12 స్కందాలు ఈ 12 ఇటికలు అంటే కింద 6 ఇటికలు పెడతాం మనం. ఇందులో మీరు గురుస్థానాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారని చెప్పారు నాకు. ఎంతమంది ఉన్నారు? ఉన్నారు కదా, అంచేత చెప్తున్నాను నేను ఈ విషయం. మిగతా వాళ్ళు వాళ్ళని అడిగి నేర్చుకోండి. కిందన 6 ఇటికలు, పైన 6 ఇటికలు. ఒక్కొక్క ఇటిక భాగవతంలో ఉన్నటువంటి ఒక్కొక్క స్కందానికి ప్రతీక, ఒక్కొక్క నెలకి ప్రతీక. ఇంకాస్త మీరు లోతుగా వెళ్ళగలిగితే ద్వాదశాదిత్యులు అనేటటువంటి ఒక విషయం మనకి వస్తుంది. ఒక్కొక్క ఇటుకని ఒక్కొక్క ఆదిత్యుడితో మీరు ఎలా పోల్చుకోవచ్చు, ఇదంతా గుర్తు చేసుకోవటానికి టెక్నిక్స్. ఇటికల్లో ఏం ఉండదు, ఎప్పుడైతే మీరు ఇది గుర్తు చేసుకుంటారో ఒక ఇటుక పెట్టేసే కల్లా ఇది భాగవతం యొక్క ప్రథమ స్కందము. ప్రథమ స్కందంలో ఆ శ్రీకృష్ణుడి యొక్క నిర్యాణం గురించి ఎలా చెప్పబడి ఉన్నది, అర్జునుడు ఎలా బాధపడ్డాడు, పురోజనులు ఎలా బాధపడ్డారు, ఎందుకు బాధపడ్డారు, ఇదంతా మీకు తెలియదు. మేషరాశిలో ఉన్నటువంటి సూర్యుడు ఎలా ఉంటాడో తెలియాలి, అప్పుడు మీ జీవితాలలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి. అంటే ఆ 12 ఇటికలు ఏమని చెప్తున్నాను నేను, అటు జ్యోతిష్ శాస్త్రంలో 12 రాశులకి, ఇటు మీ శరీరంలో 12 భాగాలకి, పాదాల నుంచి మేషరాశి వరకు. అంటే భౌతిక శరీర నిర్మాణం ఈ 12 రాశులతో జరుగుతుంది. అదే మనం జాతక చక్రం అంటాం, జీవితం ఎలా ఉంటుందని. కానీ ఈ జీవితము శరీరం ఉంటే సరిపోదు, ఈ 12 రాశులతో నిర్మితమైనటువంటిది. అందులో 5 ప్రాణాలు ఉండాలి, అందుకని 5 జ్యోతులు వెలిగిస్తాం మనం. ఆ 5 ప్రాణాలు దిశలకి ఉన్నటువంటి సంబంధం తెలియాలి. చాలా మందికి దిశాహీనత అంటే ఏంటో తెలియదు. దిశాహీనత అన్నా ప్రాణహీనత అంతా ఒకటే. ఆ దిశలలోంచి ఏ విధమైనటువంటి ప్రాణాలు వస్తాయి, ఆ ప్రాణాలకి జ్యోతులకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, దానితో మృత్యువుని ఎలా అధిగమించవచ్చు, నచికేత అగ్ని అని కఠోపనిషత్తులో చెప్పబడి ఉంటుంది. ఈ 5 ప్రాణాల యొక్క ఆగ్నేయ రూపమే, ఆగ్నేయ రూపం అంటే ఒకటి గుర్తుంచుకోండి, అగ్నే నయతి ఇది అగ్ని, ముందు ఉండి మనకి నడిపించేది అగ్ని. అంటే మన ఆదర్శాలు మనకి అగ్ని. ఇప్పుడు మనకేం ఆదర్శాలు లేవుగా, నో అగ్ని, నో లైఫ్, నో ఫైర్ ఇన్ అవర్ లైఫ్. చేత 12 ఇటికలు మన మానవ శరీరము, 5 దీపాలు మన ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి దుష్టులు ఇతరుల్ని బాధ పెట్టడానికి ఉపయోగించుకుంటారు, శిష్టులు సువాసన ఇవ్వటానికి ఉపయోగించుకుంటారు. దానికి ప్రతీకగా ఒక్కొక్క ప్రాణముతో మనం సువాసన వెద జరుగుతామని 5 అగరత్తులు వెలిగిస్తాం. ఇది ఆ గురుస్థానం యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రాక్టికల్ టెక్నాలజీ. ఇది ఒక క్లాసులో ఏం చెప్పలేను నేను. ఇందాక స్వామీజీ అన్నట్టే మళ్ళీ మీరు పిలుస్తారని తెలుసు అన్నట్టే ఆయనతో పాటు నన్ను పిలవండి. పిలిచినప్పుడు మనము ఇలా ఒక అరగంట గంట సేపు కాదు, ఇక్కడ నేను ఇంకో పని మీద వచ్చాను, మిమ్మల్ని కలిశాను, కానీ ఆ ఇంకో పని కంటే ఈ పని నాకు చాలా ముఖ్యం అనిపిస్తోంది ఇప్పుడు. కానీ ఇలాంటి అద్భుతమైనటువంటి వాతావరణంలో మనం 3 రోజులు ఉన్నాం, ఈ విషయాలు నేర్చుకుందాం. ఇదంతా చేస్తూ కూడా ఈ మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి షట్చక్రాల ద్వారా మన శరీరంలో వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. సూర్యుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి కాంతి ఎలక్ట్రిసిటీ అని అందరికీ తెలుసు, లైట్ అన్నా ఎలక్ట్రిసిటీ అన్నా ఒకటే. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఇంకొక శక్తి ఉంది, ప్రాణశక్తి. దానికి నేను మీకు మహాలక్ష్మి మంత్రం చేసుకోండి అని చెప్పాను నేను. ఎంతమంది చేస్తున్నారు మహాలక్ష్మి మంత్రం చేస్తున్నారు కదా? అంతే, ఆ మహాలక్ష్మి మంత్రం అంటే ఏదో డబ్బు కోసం చేసే మంత్రం అనుకో, డబ్బు ఏమీ చేయదు. ఒక నవల చదివాను నేను, డబ్బు టు ద పవర్ డబ్బు. ఎంతమంది విన్నారు? అంతేనా? కాస్త నవల్స్ కూడా చదవండి. ఆ డబ్బు టు ద పవర్ డబ్బులో ఏం జరుగుతుందంటే వాడి దగ్గర 50 లక్షల రూపాయలు ఉంటాయి, దాహం వేస్తుంది వాడు, ఎడారిలో ఇరుక్కుపోయాడు. వాడి దగ్గర ఎంత ఉంది? 50 లక్షల రూపాయలు ఉన్నాయి, వెరీ క్యాష్. అంటే ఆ మంత్రిని ఇచ్చేవాడు అన్నాడు, ఆ 50 లక్షలు ఇస్తే ఇస్తానని. ఏం చేసి ఉంటాడు వాడు? అంటే డబ్బు ముఖ్యమా, వనరులు ముఖ్యమా?
అది గుర్తుంచుకోండి. మహాలక్ష్మి అంటే డబ్బు కాదు, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, సంతాన లక్ష్మి, ఇవి మన లక్ష్మణ పేర్లు, అష్టలక్ష్మిలు, ఐశ్వర్యలక్ష్మి. అక్కడ డబ్బు గురించి ఏం మాట్లాడలేదు, ఒక మాట వస్తుంది ధనలక్ష్మి అని అంతే. మిగతా ఏడు కూడా మిగతా లక్ష్మిలు. అంచేత ఈ మహాలక్ష్మిలు అందరూ కూడా మన శరీరంలోకి ప్రవేశించడానికి వీలుగా ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి. ఇంతకంటే ముందు నేను చెప్పాను కదా గాయత్రి మంత్రం సూర్యుడికి ఆధారం అని. అంచేత ఓం భూర్భవస్వ తత్సవతిని భర్గో దేవశిని ధీయోన ప్రచోదయాత్. ఇది నేను మీకు అందజేసినటువంటి ఆ సాధనలు, గురుస్థానము ద్వారా గాయత్రి మంత్రము, మహాలక్ష్మి మంత్రము. ఈ గాయత్రి మహాలక్ష్మి మంత్రాలతో మీరేం చేయగలుగుతారు, ఇటు భౌతిక శరీరానికి కావలసినటువంటి వనరులు, ప్రాణశక్తిని సంపాదించుకోవడానికి కావలసినటువంటి షట్చక్రాలలోని శక్తి ఎలా జాగృతం అవుతుంది అనేది నేర్చుకోవచ్చు. ఇవి రెండు చేసుకున్న తర్వాత ఈ సంవత్సరం జనవరి 1 నుంచి నేను ఒక విశేష కార్యక్రమాన్ని మొదలెట్టాను. మనం ఆధ్యాత్మికత అంటే ఏమిటో మర్చిపోయాం. ఆధ్యాత్మికతకి నిజమైనటువంటి దీటైనటువంటి ఉదాహరణ ఏంటి అంటే భాగవతం. అంతేత ఆధ్యాత్మికతను భాగవత విద్య అని కూడా అంటాం. వ్యాసుడు వేదాలు, ఉపనిషత్తులు ఇలా అన్ని రాసిన తర్వాత కూడా సరస్వతి నది ఒడ్డిన విచారంతో కూర్చుని ఉన్నట్ట. తృప్తి లేదు ఆయనకి, మానవ జాతికి అందజేయవలసింది అందజేయలేదు అన్నప్పుడు నారదుడు వచ్చాట. వచ్చేవంటే నువ్వు అంతా అందజేసావు ఆయన, ప్రాక్టికల్స్ చెప్పలేదు అన్నాడు. వేదాలు చెప్పావు, ఉపనిషత్తులు చెప్పావు, అంతా చెప్పావు, కానీ వేదాలు ఉపనిషత్తులు అన్ని తెలుసున్నటువంటి వ్యక్తి ఎలా జీవించాలి అది నువ్వు చెప్పలేదు. దానికి ఉదాహరణ ఇవ్వాలి, నువ్వు తీరీ చెప్తే ఏం లాభం, ఆదర్శాలు చెప్తే అవడం విండు కదా. అప్పుడు ఆ శ్రీకృష్ణుడు యొక్క చరిత్ర భాగవతంలో చెప్పబడి ఉంటుంది. భారతీయ సంస్కృతికి, వేద విజ్ఞానానికి, ఆధ్యాత్మికతకి మూలమైనటువంటి ఆధారభూతమైనటువంటి వ్యక్తి ఎలా జీవించాలి. అందుకని ఆ భాగవత విద్యని శ్రీకృష్ణుడిని జగద్గురు అంటాం. ఎందుకంటే అది ది ఐడియల్. అంతకంటే ఆదర్శమూర్తి ఏం లేదు. ఆ ఆదర్శమూర్తికి మీరు కృష్ణుడని పేరు పెడతారు, క్రైస్ట్ అని పేరు పెడతారు. జీవితాన్ని కనుక మీరు కనుక కాస్త జాగ్రత్తగా పోలిస్తే నాకు క్రైస్ట్కి కృష్ణుడికి జీవితానికి తేడా ఉండదు. ఈయన గారు జైల్లో పుడితే ఆయన గారు పశుశాలలో పుట్టాడు. కంసుడు పిల్లల్ని చంపిస్తే ఆయన గారిని, ఆ హీరో గారు కూడా పిల్లల్ని చంపించారు. భావం అర్థమవుతుంది కదా. సమానత్వం చాలా ఉంటుంది ఆ ఆదర్శాలలో. తేడా ఎక్కడొస్తుంది అంటే వేషల్లో తేడా వస్తుంది అంతే. అది దేశకాల పరిస్థితులు బట్టి తేడా వస్తుంది, కానీ ఆదర్శాలలో తేడా రాదు. ఇంగ్లీష్ పిక్చర్ చూసినా, ఉర్దూ పిక్చర్ చూసినా, తెలుగు పిక్చర్ చూసినా, హిందీ పిక్చర్ చూసినా, ఆదర్శం ఏంటి అంటే ఇతరులను రక్షించటానికి తన ప్రాణాలు కూడా త్యాగం చేసేవాడు వీరుడు. ఈ సిద్ధాంతం ఎక్కడైనా మారుతుందా? తన స్వార్థం కోసం 10 మంది చంపించేవాడిని హీరో అనవు నువ్వు. అంచేత ఆదర్శాలు ఎక్కడ మారవు. అంచేత ఆ భాగవతంలో ఉన్నటువంటి ఆదర్శాన్ని, ఆ ఆదర్శానికి సంబంధించినటువంటి జ్ఞానము గీతలో ఉంది కనుక ఈ సంవత్సరం జనవరి నుంచి నేను ఒక విశేష కార్యక్రమం తలపెట్టాను. అది జనవరి 1 అనౌన్స్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇందాక టెంపుల్లోకి వెళ్తే నాకు ఒకటే అనిపించింది, మంచి పనిని పోస్ట్పోన్ చేయకు. ఇంకేత ఇక్కడే అనౌన్స్ చేస్తున్నాను నేను. అది అదేంటి అంటే సహస్ర భాగవత పారాయణ, షట్ సహస్ర గీతా పారాయణ మహాయజ్ఞము. అంటే మనం అందరము కలిసి 3 నెలల లోపల 1000 సార్లు భాగవతంలో దశమస్కందం, కృష్ణ చరిత్ర పూర్తి చేయాలి. ఈ 3 నెలల్లోనే మనం అందరం కలిసి 6000 సార్లు గీత పూర్తి చేయాలి. 3 నెలల్లో పారాయణ చేయటం సులభమే, ఏముంది, ఒక అరగంట గంటలో అయిపోతుంది. భాగవతం ఒక అధ్యాయం, భగవద్గీత ఒక అధ్యాయం రోజు చదువుతారు, ఆ గురుస్థానాలు పెట్టుకుంటారు, 5 దీపాలు వెలిగిస్తారు, ఉదత్తులు వెలిగిస్తారు. కానీ యాక్చువల్గా నేను కోరుకునేది ఏంటంటే మీ ఏరియాలలో ఈ విషయాలు చెప్పగలిగేటటువంటి అనేక మంది మహాత్ములు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు 1 గంట సేపు గంట సేపు, లేకపోతే ఆదివారం 2-3 గంటల పాటు ప్రతిరోజు వీలు పడకపోతే, ఎందుకంటే హైదరాబాద్ బాంబే లాంటి వాళ్ళు ఇమీడియట్ గా నాతో అన్నారు, మేము 3:30 లేచి వెళ్తామండి, అసలు మీకు మా పేరేంటో తెలుసా, మా పిల్లలు పెట్టింది సండే మమ్మీ డాడీట. ఎందుకు వాళ్ళు సండే మమ్మీ డాడీ అంటే, వీళ్ళు 3:30-4:30 ట్రైన్ పట్టుకుని వెళ్ళాలేదో పక్క ఊరి ఉద్యోగానికి, రాత్రి 11 గంటలకు ఎప్పుడు వస్తారు. ఇంచేత పిల్లలు వీళ్ళు ఎప్పుడు చూస్తారు? ఆదివారం నాడు మాత్రమే చూస్తారు కదా. అంచేత వీళ్ళు ఏ డాడీలు అంటే సండే మండే డాడీలు అని మీరు మమ్మల్ని ఏం చేయమంటారు మాస్టారు అన్నారు. అంచేత సండే భాగవత గీత అనుకోండి, మీరు ట్రైన్లో మీరు వెళ్తున్నప్పుడు, బస్సులో మీరు వెళ్తున్నప్పుడు చదివేసుకోండి పారాయణ, సండే నాడు క్లాసులు పెట్టుకోండి. కానీ నా ఉద్దేశం ఏంటి అంటే పారాయణ కాదు, పారాయణ మనం చాలా సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. అందులో ఉన్నటువంటి తత్వాన్ని అవగాహన చేసుకోవటానికి ఇలాంటి చోట్ల ఊళ్ళో ప్రతి ఆదివారం వీలవుతే ప్రతి రోజు మీరు సమావేశం. ఎంతమంది మంది ఏమీ అక్కర్లేదు, ఒక వివేకానంద చాలు ప్రపంచానికి భాగవత విద్య నేర్పడానికి. అంచేత మనలో ఈ మూడు నెలల్లో కనుక కొన్ని వందల మంది తయారైపోతే, భాగవతం గురించి తెలిసిన వాళ్ళు, గీత గురించి తెలిసిన వాళ్ళు, నెక్స్ట్ ఇయర్కి ప్రపంచాన్ని మార్చేయవచ్చు. ఇంకొక ఛాలెంజ్ మీకు ఇచ్చి ఆపేస్తున్నాను నేను, ఒక చిన్న ఛాలెంజ్. శవాలతో యుద్ధం చేయగలరా? మీలో ఎవరైనా దమ్ముందా శవాలతో యుద్ధం చేయడానికి? ధైర్యం ఉందా? లేదా మీ శత్రువు ఎవడు అంటే చనిపోయిన వాళ్ళు, వాళ్ళతో యుద్ధం చేయగలరా? చేయలేరా? చేయగలరు కదా. మొత్తము గీత శవాలతో యుద్ధమే చెప్పింది అర్జునుడికి. భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ కర్ణం తధామ్యానపి యోధవీరాన్. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, జయద్రథుడు అంటేనే అర్జునుడికి కొంచెం భయం. భయమే కాదు, నిజంగా భయమే. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు మహాభారతంలో? నాయన, నువ్వేదో వాళ్ళని చంపుతున్నావు అనుకుంటున్నావు, నేనేం చేశాను? చంపేశాను. నువ్వేం చేయాలి? చచ్చిపోయిన వాళ్ళని చంపాను అని పేరు తెచ్చుకో నాయన అని. అదే భగవద్గీత ఛాలెంజ్ మనం ఉపయోగించుకుంటూ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపల ఒక ఆదర్శవంతమైనటువంటి సమాజాన్ని మనం తయారు చేయగలమా? ఇందులో మీరు చేయగలిగేది ఏం లేదు, చేయాల్సింది ఎవడు చేస్తాడు? ఆయన చేస్తాడు. మొత్తం భాగవత యుద్ధం ఎవరు చేశారని అడిగితే బర్బరీకుణ్ణి, నాకే ఎవడు కనిపించలేదయ్యా, ఒక శ్రీకృష్ణుడే కనిపించాడంటాడు. తెలుసా ఈ కథ మీకు? తెలియకపోతే అడగండి, మహాభారతంలో ఈ సంఘటన ఉన్నది. అంచేత మనమేదో ఇదంతా మాట్లాడుకుంటున్నాం కానీ అసలు చేయవలసింది ఆయన చేసేశాడు. అంచేత ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి మనము, ఆయన మీద మీకు విశ్వాసం ఉంటే నేను మార్చేశాను ప్రపంచాన్ని, ఇంకా ఇలాంటి ప్రపంచము ఖచ్చితంగా వినాశనానికి వెళ్తుంది. కానీ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అంచేత ఇంతకంటే ధర్మగ్లాని ఇంకేం జరుగుతుంది ఇంకా? అంచేత ఇలాంటప్పుడు ఖచ్చితంగా ఆయన వాక్ మీద, ఆయన ప్రతిజ్ఞ మీద నమ్మకం ఉంటే మనం భగవద్గీతని అధ్యయనం చేస్తూ మన జీవితాలను, నేను అడిగేది ఏంటంటే ఒక్క సంవత్సరం పాటు ఆయనకి సమర్పణ చేసేయండి. మీ జీవితాలలో ఒక సంవత్సరం పాటు దయచేసి ఇంకా నాకు ఇది కావాలి అది కావాలని అడగండి. నష్టో మోహ స్మృతి లబ్ధ్వా ప్రసాదాత్మయాచిత చిత్తోష్ణగత సందేహ కరిష్యే వచనంతో. అంటే దమ్ము ఉన్న వాళ్ళందరం మనం ఒక చోట ఎక్కెత్తుకుతూ ఉందాం.